ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సార్దేశులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయు, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ నిరుగుదును ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచును. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి, ఏకీవరించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రాణం కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, గనుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదేనా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ 16వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి శుక్రవారము ప్రభు గురు కలిగి ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలో గడపడానికి మీరు మాకు ఇస్తున్న ఆయుష్ కాలానికి స్తోత్రాలు. ఇది ఉపవాస ప్రార్థన కొరకు కూడా సిద్ధపడుతూ ఉన్నాం. ఉదయాన్నే మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రియులందరిని బట్టి మీ పొందిన మమ్మను ఆరాధనకు నడిపిస్తూ ఉన్న యూత్ సహవాసాన్ని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నాం. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వాతావరణం వ్యతిరేకంగా ఉండగా మీరు కెనకిరి పడండి, ఆటంకం దూరపరచండి. ప్రభు ఆశతో వచ్చిన పిల్లలందరినీ మీరు బలపరచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. విదాయగల హస్తాలకు మిమ్మల్ని అప్పగించుకుంటూ చదువుబడ్డ లేఖన భాగం అర్థమవునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రభునంద ప్రియులారా, అందరికి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంఘ జీవితం మీద అనేక విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. లాస్ట్ వీక్ ఈ అంశాన్ని స్టడీ చేశాం. ఏ కారణాల చేత సంఘం మృత స్థితికి వెళ్ళిపోతుందో బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. వాట్ కెన్ కిల్ ఏ చర్చ్? సంఘాన్ని ఏ విషయాలు చంపేస్తాయి అన్న మాట దగ్గర వాక్యం సార్దీసులో ఉన్న సంఘం కోసం మాట్లాడుతూ వాక్యం ఏమంటుందంటే, జీవించుచున్నావు, చూడ్డానికైతే అలైవ్గానే ఉన్నావు. చూడ్డానికి జీవించుచున్నావు అనిపిస్తుంది కాని, పేరు జీవించుచున్నావు అన్నట్టుగా ఉన్నావు కాని, నాడి పట్టుకొని చూస్తే మాత్రం జీవం లేదు, మృతుడివే అని మాట్లాడుతున్నాడు. కాబట్టి పైకి భాగాన్ని కనబడుతూ చనిపోయిన స్థితిలోకి సంఘం రావడానికి గల కారణాలేంటి, మృత క్రైస్తవ్యానికి గల కారణాలేంటి, ఏ విషయాలు సంఘాన్ని చచ్చిన స్థితికి తీసుకొస్తాయి, మనం 7 సంఘాలను ఉద్దేశించి ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటల్లో నుంచి సంఘాన్ని చంపేసే 2 విషయాలు గత ధ్యానంలో చూడగలిగాం. 1, పర్సిక్యూషన్, హింసలు. స్పుర్ణ సంఘంతో ఆ మాటలే మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 9వ వచనం, నీ శ్రమను నీ దరిద్రతని నెరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషమని నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినాలు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కావున ప్రిలరా, సాతాను సమాజం, సాతాను ఎంత బలంగా సంఘాన్ని పాడు చేయడానికి దూషణ, శ్రమ, చెరసాల సంఖ్యలు కలగజేస్తాడో వాక్యం మాట్లాడుతూ ఉంది. శ్రమలో కుంగిపోవటం, శ్రమలో వెనకడుగు వేయటం సంఘం చనిపోవడం గల కారణమవుతుందని. కాబట్టి పర్సిక్యూషన్, హింసలు, శ్రమలు, దూషణలు వాడు తీసుకొస్తాడు అన్న విషయాలు చూడగలిగాం. సంఘం బొడ్డుపోయబడ్డ ఆ ప్రారంభ దినాలు మొదలుకొని నేటి వరకు ఎప్పుడూ సంఘం హింసలు గుండా, వ్యతిరేకతలు గుండా, శ్రమల గుండా మరణాల గుండా వెళ్తా ఉంది. దాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2:13 కూడా మాట రాయబడింది. 2:13 ఇది పెర్గములో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురమున్నావు నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలంలో నా యందు విశ్వాసే ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్య చంపబడ్డ దినాల్లో నీవు నా నామాన్ని గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదు. ఆయన కొరకు నిలబడితే సాతాను అధికారంలో ఉన్నాడు కాబట్టి చెరసాల శ్రమలు మాత్రమే కాదు చంపడం వరకు కూడా వెళ్తాడు. ప్రాణాలు పోతాయి. భౌతికంగా ప్రాణం పోవటం నష్టం కాదు, కానీ భౌతికంగా సజీవంగా ఉండి ఆత్మీయంగా చచ్చిపోవడం దాని కొరకు వాక్యం చాలా హెచ్చరికగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి శ్రమలు సంఘాన్ని, విశ్వాసిని బలహీనపరుస్తాయి, చివరికి మృత క్రైస్తవ్యునకు తీసుకువెళ్తాయి అన్న విషయాన్ని చూడగలిగాం. 2వ కారణం ఫాల్స్ టీచింగ్స్, భిన్నమైన బోధలు, అబద్ధపు బోధలు, రాంగ్ డాక్టర్స్, ఫాల్స్ టీచింగ్స్. 2:2 ప్రకటన గ్రంథం 2:2 నీ క్రియలను ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనం నేను ఎరుగుదును. నువ్వు దుష్టును సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులను నువ్వు కనుగొంటువని. సంఘంలో ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయంటే అబద్దాలు, అపోస్తులు కారు కాని దొంగ అపోస్తులు, అపోస్తులుగా చలామణి అయిపోయారు, వచ్చేసారు దుష్టులు వచ్చేసారు, అపోస్తులు కారు కానీ అపోస్తులు అని చెప్పుకునేవారు వచ్చేసారు. ఫాల్స్ టీచింగ్స్, ప్రాస్పారిటీ టీచింగ్, హెల్త్ అండ్ వెల్త్ గోస్పెల్, ఆదరణ బోధ, ఆదరించే బోధ, ఆశీర్వాదాల బోధ. కాబట్టి ఎఫెసు సంఘంలో ఫాల్స్ టీచింగ్స్ వచ్చేసాయి, సంఘం గ్రహించుకోగలుగుతా ఉంది. 2:13 పెర్గము సంఘంలో కూడా 2:14 బిలాము బోధను అనుసరించేవారు విగ్రహాలకు బలిచినవి తినాలి, తినొచ్చు, తినున్నట్లు తినాలి, జారత్వం చేయనట్లు, బిలాము బోధ, నికోలాతుల బోధ 15వచనంలో నికోలాయితుల బోధ, 14వచనం చివరి మాట బిలాము బోధ. అపోస్తులు కాదు, దొంగ అపోస్తులు. కావున ప్రిలరా, రెండు ఫాల్స్ టీచింగ్స్ ఆర్ రాంగ్ డాక్టర్స్, భిన్నమైన బోధలు ఏం చేస్తాయంటే జీవించుచున్నావు అని పేరుంది కానీ నువ్వు మృతుడివే, ఆత్మీయంగా చనిపోవడం గల కారణం కల్తీ పాలు, కల్తీ ఆహారం, కల్తీ సంఘాన్ని నాశనం చేశారు. ఈ రెండు గత శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో చూడగలిగాం. నేను మరొక రెండు ప్రాముఖ్యమైన మోసాలు సంఘాన్ని పాడు చేసే మరో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉదయకాలపు ధ్యానంలో భాగంగా తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి రెండు విషయాలు, ఒకటి హింసను మనల్ని అమృత క్రైస్తవ్యంలోకి తీసుకొస్తాయి, భయపడితే బెదిరిపోతే. రెండు తప్పుడు బోధలు మనల్ని మృత క్రైస్తవ్యంలోకి తీసుకొస్తాయి, మనం వాక్యం చదవకపోతే పసిగట్టకపోతే. మూడవ సంగతి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మూడవ సంగతి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే, 2వ అధ్యాయం 20వ వచనం చదివితే, తుయతైరలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న ఎజబేలన స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వంచేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఎజబేలు బోధ, ఎజబేలు తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న ఎజబేల్ అనే స్త్రీ. ఎజబేల్ మనకి మనం రాజుల గ్రంథం చదువుతా ఉన్నాం కదా, ఎలియా కాలంలో మనం ఎట్లా కనబడుతుందంటే భర్తను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి చాలా అథారిటీ పవర్ కోరుకుంటూ మగరాయుడి కంటే ఎక్కువగానే కనబడుతుంది, అట్లాంటి స్త్రీ ఆ స్వభావం, కొరకు ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏలియా కాలంలో అహబురాజు యొక్క భార్య ఎజబేలు. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎజబేలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు, అది తప్పుగా మోపబడింది. ఈ తుయతీర సంఘంలో అది తప్పుగా మోపబడింది. ఎందుకు తప్పైంది అన్న మాట దగ్గర, అది పెద్ద తప్పుగా కనబడదు, అది పెద్ద నష్టంగా కనబడదు, కొంచెం కొంచెంగా సంఘం నునివెచ్చిన స్థితికి వెళ్తుంది, చచ్చిన స్థితికి వెళ్తుంది అన్న హెచ్చరిక మాటలు మనం అక్కడ చూడగలుగుతున్నాం. కింద వాక్యాలు కూడా చదవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో ఎజబేలు కోసం మాట్లాడుతూ 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చుతుని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. జారత్వం, తర్వాత విగ్రహాలకు బలి ఇచ్చిన వాడిని తినుట అన్న మాట దగ్గర విగ్రహారాధన. 22వ వచనం, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. కాబట్టి దేవుడు చాలా సీరియస్ గానే మాట్లాడుతున్నాడు, ప్రభునందు పిల్లల విశ్వాసీకి, ప్రాముఖ్యంగా సంఘానికి ఆత్మీయ జీవితంలో నష్టంగా కనిపించేది రెండు విషయాలు. ఒకటి పాపం, దీన్ని ఇక్కడ వ్యభిచారము అన్నాడు, జారత్వము అన్నాడు, ఇమ్మొరాలిటీ, దాన్ని శరీర కోరికలు, రెండవ మాట ఎజబేలు దగ్గర మనం చూసే విషయం, పక్క వాళ్ళు దాన్ని ఆశించటం, పొరుగువాడు దాన్ని ఆశించటం. రాజైన అహబు పురుగుడు పొలాన్ని ఆశించాడు, దానికి సన్నాగం పన్ని, కుట్ర పన్ని, పొలం రాసివను అన్నాడు. కాబట్టి చంపేసేటట్లుగా ఎజబేలు కుట్ర పన్నింది. ఎజబేలు కుట్ర పన్నింది. దాన్ని మనం రాజుల మొదటి గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. కాబట్టి అర్థం చేసుకుందాం, లోకాశలు పరాయి వారి దాన్ని ఆశించడం, పరాయి వారి దాని మీద కన్నేయటం, అది ఎంతమాత్రం దేవుడు మెచ్చడు. నీ పొరుగు వాడి దేనిని ఆశించొద్దు అన్నాడు. నీ పొరుగు వాడి దేనిని ఆశించొద్దు అన్నాడు. కాబట్టి మనం ఈ అహబరాజు విషయంలో దానికి మాస్టర్ ప్లాన్ ఎవరంటే ఎజబేలే. దాని ఎంత మాత్రం ప్రభు మెచ్చడు. నాబోతు పొలం కొరకు 21వ అధ్యాయం రాయబడింది. నాబోతు పొలం ఇమ్మని అడిగితే ఇవ్వకపోతే నాబోతు మీద తప్పుడు సాక్ష్యం పెట్టి ఎజబేలు చంపించేసింది. ఆ ద్రాక్ష తోటి నీదే తీసేసుకో అంది. రెండో మాట మెటీరియలిజం, ఒకటి ఇమ్మొరాలిటీ, శరీర కోరికలు. దావీదంతటి వాడిని ఎంత కొంగుదీసాయో, సంసోను లాంటి బలార్జుని ఎంత కొంగుదీసే శరీరాశలు, శరీరానికి లోబడిపోవటం. బలార్జుడు ఆత్మాభిషేకం పొందినవాడు, నాజీరు చేయబడ్డవాడు ఎంతగా లొంగిపోయాడో పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. మెటీరియలిజం, లోకం మీద కోరికలు. దేమ లోకాన్ని ప్రేమించి సంఘాన్ని, సహవాసాన్ని విడిచి వెళ్ళిపోవటం. మొదటి యోహాను పత్రిక 2:17-17 మొదటి యోహాను పత్రిక 2:17-17 ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరంగా ఉన్న మూడు విషయాలను ప్రస్తావిస్తున్నాడు ఆయన. అందులో 16 శరీరాశ, ఇమ్మొరాలిటీ శరీరాశ కిందకు వస్తుంది. నేత్రాశ, మెటీరియలిజం, చూసినవి కావాలనుకోవటం, తృప్తి చెందకపోవటము, అధికమైన ఆశలు కోరికలు, నేత్రాశ. జీవపుడంబం, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, గొప్పగా కనబడాలి, పేరు తెచ్చుకోవాలి, అందరూ గొప్ప అనుకోవాలి అని తాపత్రయపడ్డం. జీవపుడంబం. మూడింటిని మాట్లాడుతూ అవి లోక సంబంధమైనవి. 15 ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. శరీరం ఏం కావాలనుకుంటే, అవి సంపాదించుకోవాలనుకుంటే జారత్వం, వ్యభిచారం, కాముకత్వం, అపవిత్రత, ఇమ్మొరాలిటీలో పడిపోతాం. 2, కంటి నేత్రాశ. కంటికి నచ్చిన వారిని కావాలని కోరుకుంటే వస్తువులు సంపాదించటం, ఆస్తులు సంపాదించటం, కూడబెట్టుకోవడం, మెటీరియలిజం. దాని కొరకు ఎక్కడ దాకన్నా దిగజారుతారు. ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకోవటం, ఆస్తుల కోసం బంధుత్వాన్ని చంపేసుకోవటం, మానవత్వం చచ్చిపోవటం, దాన్ని మనం చూస్తాం. కావున ప్రియులారా, లోకాశ, ద లవ్ ఆఫ్ ద వర్డ్, లోకాశ, లోకస్తుల వల్ల జీవించటం. అవును, అందరూ లోకస్తులమే. అందరిలోనూ శరీరాశ ఉంది, అందరిలోనూ నేత్రాశ ఉంది, అందరిలోనూ ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపుడాంబం ఉంది. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత అవి మరలా మనల్ని ఆకర్షిస్తాయి. సాతాను వాటిని బలంగా వాడతాడు. 16 లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉద్యోగాలు, చదువులు, ఆస్తులు, వ్యాపారాలు, వాటి వెనకాలన్న మెయిన్ మోటివ్ ఇదే, మెయిన్ మోటివ్ ఇదే. వస్తు సంపద, మెటీరియలిజం, ఇమ్మొరాలిటీ, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, అవి దేవుని వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. అవన్నీ గతించిపోతాయి. వాటిని ఒకవేళ ప్రేమిస్తే దేవుడి మీద మనసు ఉండదు, దేవుడి మీద ప్రేమ ఉండదు, దేవుడు హృదయంలో ఉండడు. అవి వచ్చి కూర్చుంటే ఆ దేవుడికి లోకం నచ్చదు. పరిశుద్ధుడైన దేవుడు పాపపు లోకాన్ని ఒప్పుకోడు, ఒప్పుకోడు, ఖచ్చితంగా పాడు చేస్తాయి. లూకాసు వార్తలో విత్తువాని ఉపమానంలో ఈ విషయాలను హెచ్చరిక పూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 14వచనాన్ని చదివితే, లూకాసు వార్త 8వ అధ్యాయము 14వచనాన్ని చదివితే, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ఆత్మీయ జీవితంలో ఎందుకు చల్లారిపోతాం, ఆత్మీయ జీవితంలో ఎందుకు ఫలాలు లేని జీవితాన్ని అనుభవిస్తామంటే, ఇదిగో ఈ ముండ్ల కంపలు, ఈ ముండ్ల పొదలు. ముండ్ల పొదలు అంటే ఈ జీవన సంబంధమైన విచారాలు, వరల్డ్లీనెస్, మెటీరియలిజం, ఇమ్మొరాలిటీ, ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను అంటే ధన భోగములు. నీడ్స్ వేరు, డిజైర్స్ వేరు, కోరికలు వేరు, అవసరాలు వేరు. అవసరాలు తప్పు కాదు, ఆకలేస్తుంది, భోజనం చేయాలి, తప్పు కాదు. అవసరాలు దేవుడు పెట్టాడు, దాని కొరకు న్యాయబద్ధంగా సంపాదించుకోవాలి. కోరికలకు అంతే ఉండదు, డిజైర్స్కి అంతే ఉండదు. ఆ కోరికలు మనల్ని పాపాలు చేసేటట్లుగా ప్రేరేపిస్తాయి. ఆశలకి అంతుండదు, కోరికలకు అంతుండదు. ఈ జీవన సంబంధమైన విచారాలు, ధనభోగాలు, భోగేచ్ఛలు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తే మరలా పాపం మన జీవితంలోకి వస్తుంది. ఫలహీనులమైపోతాం, ఉపయోగపడిన వారం అయిపోతాం. కావున ప్రిలరా, దేవుణ్ణి ప్రేమ, దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండలే. వాక్యం మనకి ఇంపుగా ఉండదు, ప్రార్థనా జీవితం మనకి ఇంపుగా ఉండదు. ఈ వస్తు సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన కోరికలు మనల్ని చింతల్లోకి తీసుకెళ్తే హృదయం దాని కొరకు పరితపిస్తూ ఉంటుంది. నీ దానం ఎక్కడుండనో నీ హృదయం అక్కడే ఉంటుంది. డబ్బు 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 అన్న ధ్యాస వస్తే దేవుని పరిశుద్ధతను మనం కోరుకోము, దేవుని పరిశుద్ధతను ఇష్టపడేవారుగా మనం ఉండం. కాబట్టి ఇక్కడ విత్తువాని ఉపమానంలో ఎందుకు ఆ విత్తనాలు ఫలించలేదు, పరిపక్వం కాలేదు, ఫలాలు చేతుకు రాలేదంటే ఐహిక విచారాలు, ధనభోగాలు అని చేస్తాయి. ఈ పేజ్ చాలా ప్రమాదకరమైంది. రక్షించబడ్డ తర్వాత విశ్వాసులు బాగా శోధించబడతారు, దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్తారు. దాన్ని నాలాంటి సేవకుడు దేవుడిని దీవించాడు అని చెప్తే ఇంకంతే మోసం. అంత అవసరమా దేవుడికి దూరం అయిపోయి దేవుడికి నచ్చని పనులు చేసే అట్లాంటి వ్యాపారాలు అవసరమా, అలాంటి ఉద్యోగాలు అవసరమా, అంత ప్యాకేజీలు అవసరమా, అంత డబ్బు అవసరమా, అంత రిస్క్ అవసరమా? మితంగా జీవించమన్నాడు కదా, బ్యాలెన్స్ చేసుకోండి, దేవుని కొరకు త్యాగాలు చేయండి, దేవుని కొరకు ఏమైనా స్టెప్ తీసుకోండి అని చెప్తే మాత్రం వింతగా ఉంటుంది. ఏమక్కర్లా, అమ్మా దేవుడిని దీవించాడంటే చాలు, ఓహో దేవుడిని నన్ను ఈ ఉచ్చులోకి, ఈ వలలోకి, ఈ బిజీలోకి ఈ నన్ను నడిపించేశాడేమని చెప్పి చాలా మోసంలోకి వెళ్ళిపోతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదవాలి. వ్యభిచారులారా అన్నాడు. అదేంటి వ్యభిచారం అంటే? మనం ఒక రకంగానే ఆలోచిస్తున్నాం, కానీ ఇక్కడ రాయబడుతున్న మాట వ్యభిచారం అంటే మనం అనుకున్న వ్యభిచారం కాదు, స్పిరిచువల్ అడల్టరీ. ఏంటి స్పిరిచువల్ అడల్టరీ? ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటి? ఈ లోక స్నేహం, దేవునికి వైరం. దేవుడు అన్నా ఉండాలి, లోకం అన్నా ఉండాలి. మొదటి యోహాను 2:15 లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉండదు, మన దేవుని ప్రేమించలేము. ఇక్కడ యాకోబు 4:4 లోక స్నేహం, దేవునితో వైరం. ఎవడి లోకంతో స్నేహం చేయకూడను వాడి దేవునికి శత్రువు. మొదటి వచనంలో ఎలా అంటున్నాడు? మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుంచి కలుగుతున్నది? మీలో, మీ అవయవాల్లో పోరాడు మీ భోగేచ్ఛ నుండే కదా. భోగేచ్ఛ అదే అన్నాను, ఇచ్ఛలు, భోగేచ్ఛలు. అవసరతలు వేరు, కోరికలు వేరు. కోరికలు వేరు, భోగేచ్ఛలు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. 2:3 మీరు అడిగిన మీ భోగాల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదు. దురుద్దేశ ప్రార్థనలో కూడా పాపపు ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థన కాదవి. 4, వ్యభిచారం, దేవునితో వైరం, దేవునికి శత్రుత్వం. దేని బట్టి? లోకం, సంఘంలోకి వస్తే ఆ సంఘాన్ని చూస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. లోకంలోంచి ప్రత్యేకపరచుకున్నాడు సంఘాన్ని. మన లోకస్థులం కాము, లోకం నుంచి వేరు చేయబడ్డవారు. లోకం కొరకు ప్రార్థించాలి, లోకానికి మాదిరి చూపించాలి. వీఆర్ ద లైట్స్ ఇన్ ద డార్క్నెస్. చీకటి లోకానికి మనం చిరుదీపాలు. అట్లాంటి మన జీవితంలోకి లోక సంబంధమైన వ్యాపకాలు, లోకంలో ఉన్న ధనభోగాలు, ధన మోసాలు, ఐహిక విచారాలు, జీవపుడంబం, భోగేచ్ఛలు, వ్యభిచారం, ఆధ్యాత్మిక వ్యభిచారం అంటున్నాడు. కావున పిల్లరా, ఎట్లాగ మనం లోక ఆశను జయించగలం? ఎట్లాగ మనం లోకంలో ఉంటూ కూడా లోకం మనలోకి రాకుండా మనం లోకాన్ని ప్రభావితం చేయగలం అన్న మాట దగ్గర ఆయన లూకాసు వార్తలో మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 21:34 మనం చదివితే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉంటే, నిజంగా ఆధ్యాత్మిక గుడ్డితనం. దేని బట్టి? లోక విచారాలు, ఐహిక విచారాలు, తిండి, మత్తు. ఒకవేళ మందంగా ఉంటే, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఊరు వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. వాక్యం చదవాలి. నేను కరెక్ట్గానే వెళ్తున్నానా? నా డెసిషన్ కరెక్టేనా? నేను ఎలా చేయొచ్చా? చాలాసార్లు మనకేమర్థమవుతుందంటే, ఇది దేవుని చిత్తమా కాదా? మన బైబిల్ చదవకపోతే ఇది దేవుని చిత్తమా కాదు ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ చదువుతామంటే దేవుడు బైబిల్లో దీని వద్దు అన్నాడు, దేవుని చిత్తం కాదు. బైబిల్లో దేవుడు దీన్ని చేయమన్నాడు, దేవుని చిత్తం. లోక సంబంధమైనది ఏవీ దేవుని చిత్తం కావు. లోకంలో ఉన్నదంతా, శరీరాశ, నేత్రాశ, జీవపడము, అవి లోక సంబంధమైనవే. దాన్ని ప్రేమించడం అలవాటు చేసుకుంటే దేవుడు మన హృదయం ప్రేమించలేదు, మన హృదయంలో దేవుడు ఉండడు. దేవుడు మాకు దేవుని సహవాసము, ప్రార్థన, వాక్య ధ్యానము, పరిచర్య ఏమాత్రం ఇష్టంగా ఉండవు. ఏమాత్ర ఇష్టంగా ఉండవు. ధ్యామ అలాగే లోకం ఈడుస్తుంది. ధ్యామ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయినట్టుగానే వెనకడుగు వేస్తాం, చచ్చిపోతాం, ఆత్మీయంగా ఎండిపోతాం. కావున ప్రిలారా, అర్థం చేసుకుందాం, లోక సంబంధముగా ఉన్న సంఘాలు, లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించిన బోధ, లోక సంబంధమైన వాటిని ఆశీర్వాదాలు ఎంచుకునే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే ఆ సంఘం మృత సంఘముగా మారిపోతుంది. జీవించుచున్నావన్న పేరుంది గాని నీవు మృతుడివే. కాబట్టి మలకువగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. వాక్యపు వెలుగులో మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. 36వ వచనం చివరి మాట ఆయన ఇలా అంటాడు, కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకుని మనుషు కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగినట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మలకువగా ఉండండి. బీ వాచ్ఫుల్, బీ ప్రేయర్ఫుల్. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ప్రతి శోధనలో జయాన్నిస్తాడు, ప్రతి శోధన మీద వెలిగింపిస్తాడు. ఇది దేవుడి నుంచి కాదు, దెయ్యం నుంచి కలుగుతా ఉంది. ఇది దేవునికి నచ్చింది కాదు, దేవునికి కోపం పుట్టించేది. ఇది దేవుని చిత్తం కాదు, ఇది శోధన అన్న స్పృహలోకి మనం వస్తాం. కావున పిల్లరా, అర్థం చేసుకోవాల్సిన మాట 3వది, ఆత్మీయంగా మనం మృత క్రైస్తవ్యంలోకి పడిపోవడానికి గల కారణాల్లో 3వ కారణం వరల్డ్లీనెస్, లోకాశ, ప్రాముఖ్యంగా మెటీరియలిజం. బంగారం రేటు మార్కెట్ లో బాగా పెరుగుతుంది, మరేం చేద్దాం, కొనుక్కో. రియల్ ఎస్టేట్ రేట్లు బాగా పెరుగుతున్నాయి, ఏం చేద్దాం, కొనుక్కో. అవేమి చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద కోతులు. ఆ కోతులో పడితే పైకి రావడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు ఎన్ని మోసాలు చేయాలో, ఎన్ని అబద్దాలు ఆడాలో, ఎంతమంది ఆ ట్రాప్ లో పడి విశ్వాసంలోంచి తొలగిపోతారో, సూసైడ్ చేసుకుంటారో, ఎండిపోతారో. ముండ్ల కంప, ముండ్ల పొద్దులు అని చేస్తాయి సంఘాన్ని పాడు చేసే. 3వ విషయం లోకాశం. 4వ విషయము నిర్లక్ష్యం, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకట మాపవలసి ఉంది. బాగున్నావు కానీ మొదటున్నంతగా లేవు. ప్రారంభ దినాల్లో ఉన్నట్టుగా నీ ఆత్మీయత లేదు, ప్రారంభ దినాల్లో ఉన్న తీవ్రత లేదు, మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. అది తప్పుగా ఎపిసి సంఘం మీద ఆయన మోపుతా ఉన్నాడు. 5వ వచనం, నీవు ఏ స్థితి నుంచి పడుతువో అది జ్ఞాపకం చేసుకో. గ్రాఫ్ పెరగట్లా పడిపోతా ఉంది, ఆత్మీయ జీవితంలో తీవ్రత పెరగట్లా చల్లారిపోతున్న స్థితి. ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేదా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుంచి తీసివేతను అన్నాడు. ఏదో ఉన్నావంటే ఉన్నా, చేస్తున్నావంటే చేస్తున్నాం. ఆదివారం భక్తి, మొక్కుబడి భక్తి అటెండెన్స్ కొరకు మాత్రమే, మనల్ని మనం ఏదో తృప్తిపరచుకోవడానికి, మనల్ని మనం ఏదో ధైర్యపరచుకోవడానికి మాత్రమే. పాసివ్ అటెండెన్స్, పాసివ్ పార్టిసిపేషన్, నాట్ యాక్టివ్ పార్టిసిపేషన్, నాట్ యాక్టివ్ రోల్. ఉన్నావంటే ఉన్నావు. ఎందుకున్నావు? పేరు కోసం. అదొక పెద్ద మోసం. లోకంలో ఉంటే అర్థమవుతుంది పోతాము అని, కానీ సంఘంలో ఉన్నాం కదా, పోతామని ఎందుకు అనుకుంటాం? బాగానే ఉన్నాం అనుకుంటాం. ఆయన ఏమంటాడు? బాగోలే, పడిపోయావు. మొదటి స్థితిలో లేవు, మొదటి ప్రేమ లేదు, మొదటి క్రియలు లేవు. నా దృష్టి ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా కనబడడం లేదు. ఆ విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన. నిర్లక్ష్యం ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, సంఘాన్ని పాడు చేసేది నిర్లక్ష్య వైఖరి. నిర్లక్ష్య వైఖరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం 17వ వచనం 3వ అధ్యాయం 15వ వచనంలో నుంచి మాట్లాడుతున్నాడు. లవదీకే సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ క్రియ నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండాలి మీరు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుంచి ఉమ్మి వేయాలని ఉద్దేశించుచున్నాను. వాంతి వస్తుంది నువ్వు చూస్తే, నేను చూస్తుంటే వాంతి వస్తుంది, కక్కేయాలనిపిస్తుంది. ఆ మాట మాట్లాడతాడు. ఉన్నానుగా, ఆ ఉన్నావు కానీ నులివెచ్చని స్థితి, నులివెచ్చని స్థితి. మండే క్రైస్తవ్యం కాదు, మండించే క్రైస్తవ్యం కాదు. చాలాసార్లు అనిపిస్తుంది, ఏది ఎంత చెప్పినా ఈ మనసులో కదలికి రాలేదు, రాదు. అది ఒక పెద్ద మోసం, అదొక పెద్ద మోసం. యేసుక్రీస్తు ప్రభు ఎలాగే చెప్పాడా, అపోస్తులు ఎలాగే చేశారా, వాళ్ళైతే ప్రాణాలు ఇచ్చారు కదా, మనం ఏమీ చేయట్లేదు కదండి, ఏమి చేయం, అట్లనే ఉంటాం, ఏమీ చేయం. చాలా చక్కటి పాట పాడాడు కదా శాంసన్, క్రైస్తవులు మేము భాగ్యవంతులం. నిజమే, పాటలు బాగా పాడతాం, చాలా బాగా పాడతాం, పాడుకుంటాం. అదేమన్నా మన జీవితంలో ఉంటుందంటే ఉండదు, పాడుకోవడం వరకే. నులివెచ్చని క్రైస్తవు, నులివెచ్చని క్రైస్తవు. 17వ వచనంలో అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడివై ఉన్నావని ఎరగక. నీకు అర్థం కావట్లా, అర్థంలో చూసుకోవట్లా, వాక్యమైన అర్థంలో బైబిల్ ఎలాగే చెప్పిందా, విశ్వాసం ఇలాగే జీవించాలా, సంఘం ఇలాగే ఉంటుందా, నా బైబిల్ అలాగే అంటుందంటే అర్థంలో చూసుకుంటే అర్థమవుతుంది. ఆహా, అర్థంలో చూసుకో. అట్లా ఎవరైనా సరే ఈ పొడిచే ప్రసంగాలు, దిద్దుబాటు ప్రసంగాలు, హెచ్చరిక ప్రసంగాలు, పురుగులిపే ప్రసంగాలు కష్టం. వద్దు వద్దు, అట్లాంటి వద్దు. అర్థంలో చూపిస్తే మన దిగంబరత్వం అర్థంలో కనపడితే సిగ్గు అనిపిస్తుంది. ఏం చేస్తాం, వెంటనే కప్పుకుంటాం. వద్దు, కళ్ళు మూసుకొని నేను బాగున్నా, నేను బాగున్నా. చూసుకోవడానికి మాత్రం మనసు లేదు, చెక్ చేసుకోవడానికి మాత్రం మనసు లేదు. 17వ వచనం, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు, దిగంబరమే ఉన్నావు నెరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కుదువు లేదని చెప్పుకొనిచున్నాను. ఇంకెంత పెద్ద మోసం ఇది, ఇదెంత పెద్ద మోసం ఇది. కాబట్టి దేవుని వాక్యం చాలా హెచ్చరికగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిర్లక్ష్య స్వభావం, ఆలస్యత్వం, ఆలస్యత్వం, ఆత్మీయ గుడ్డితనం, ఆత్మలో తీవ్రత లేకపోవటం, ఆత్మలో తీవ్రత లేకపోవటం, నులివెచ్చని స్థితి, నులివెచ్చని క్రైస్తవ్యం. బాప్తిస్మిచ్చి యోహాను కొరకు కొత్త నిబంధన గ్రంథం పరిచయం ఏమని మాట్లాడుతుంది, అతను మండుతూ ప్రకాశించుచున్న దీపం, హీ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్, మండుతున్నాడు ప్రకాశిస్తున్నాడు. అతని వెలుగులోకి అనేక మంది వస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. అతని వెలుగులోకి అనేక మంది వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాను తర్వాత ఆ ప్రభు అని యేసు జీవితం ఎలా కనబడుతుంది? రాత్రి లేదు, పగల లేదు, టయానికి తిండి లేదు, టయానికి నిద్ర లేదు, దయ్యాలతో పోరాటం, దయ్యాన్ని వెళ్ళగొట్టడం, స్వస్థతలు, ప్రాముఖ్యంగా రాజ్యసువార్త, గ్రామాలు, పల్లెలు, పట్టణాలు. జీసస్ వాజ్ ఆన్ ద మిషన్. ఏ పని మీద వచ్చాడో ఆ పనే. నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం, నా తండ్రి చిత్తం చేయడమే నాకు పానీయం. ఇందుకోసమే నేను వచ్చాను, ఇందుకోసమే నేను వచ్చాను. అదేదో టైం పాస్ సేవ కాదు, టైం పాస్ సేవ కాదు, చాలా తీవ్రతతో ఆయన సేవ చేశాడు. చాలా తీవ్రతతో ఆయన పరిగెట్టాడు, పరిగెట్టించాడు. ఆయన తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు చక్కగా నిద్రపోతున్నారు, గుర్ర పెట్టుకుని. ఆ తర్వాత అపోస్తలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇక పేతురు మండుతా ఉన్నాడు, పౌలు మండుతా ఉన్నాడు, అపోస్తలు మండుతా ఉన్నారు. తీవ్రత కలిగిన భక్తి, తీవ్రత కలిగిన సేవ, తీవ్రత కలిగిన పరిచర్య లోకం సాక్ష్యం ఇచ్చింది. వీరు భూలోకాన్ని తలకిందులు చేసేస్తున్నారు. భూలోకాన్ని తలకిందులు చేయవారు, భూలోకాన్ని తలకిందులు చేయవారు. రాడికల్ డిసిషన్స్, రాడికల్ స్ట్రాటజీస్. మిషన్ మోటోతో పనిచేయడు, గురు గలికి పరిగెట్టడు. పౌలన్ అంటాడు నేను పరిగెడుతున్నాను, గురువు వద్దకు పరిగెడుతున్నాను, వెనకున్నవి చూడక ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. ఏవేవి నాకు లాభకరంగా ఉన్నావో వాటి నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నాను. పౌల ఎల్లొద్దురా ఎరుసలేమికి వెళ్తే చంపేస్తారంటే చచ్చేదే వెళ్లకుండా ఎట్లా ఉంటాం, చెప్పకుండా ఎట్లా ఉంటాం? ఒళ్ళు దాచుకోవడానికి కాదు, వెళ్దాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఏ తీవ్రతతో పౌలు సేవ చేశాడు, ఏ తీవ్రతతో అపోస్తలు సేవ చేశారు. ఆత్మలో తీవ్రత లేకపోవటం, ఆత్మలో చల్లారిపోవటం నులివెచ్చని క్రైస్తవ్యం. ఆదివారం క్రైస్తవ్యం దాన్నే తయారు చేసింది. ఆరు రోజుల లోకం, ఏడో రోజు సంఘం. లోకం బాగా నచ్చుతుంది, బాగా పీకల దాకా కూరుకుపోయాం కదా. సంఘం నచ్చదు, అది పెద్ద డ్రామా. ఉన్నావా అంటే ఉన్నాం, ఏం చేస్తున్నామంటే ఏం చెయ్యం, ఉంటామంటే అదేదో నరకం ఉందట కదా, ఆ నరకానికి వెళ్ళకూడదు కాబట్టి, అదేదో పరలోకం ఉందట కదా, ఆ పరలోకానికి వెళ్ళాలి కాబట్టి. ఏంది, ఏ తీవ్రత లేకుండా ఆయన కొరకు మండకుండా, ప్రకాశించకుండా, క్రియలు నీ వెంట రాకుండా, జీవగ్రంథం నీ పేరు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడలో పరిగెత్తకుండా ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడాడు. లూకాసువార్త 9:23 ఏం మాట్లాడుతున్నాడు ఆయన? లూకాసువార్త 9:23, ఎవడైనా నివంబడింపకూరితే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకుని కోరివాడు పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. ఇది ప్రాణాలు పెట్టాలా? యేసుప్రభుదే చెప్పాడు. మార్కు సువార్త 8:35-36 నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుంటాడు. ఎంత తీవ్రతతో బైబిల్ మాట్లాడుతుంది, ఎంత తీవ్రత కలిగిన భక్తి కోసం బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఆ తీవ్రత లేకపోతే ఆత్మీయ జీవితంలో, చల్లారిపోయిన క్రైస్తవ్యం, మృత క్రైస్తవ్యం, నులివెచ్చని క్రైస్తవ్యం, ఆయనకు ఉమ్మేయాలనిపించే క్రైస్తవ్యం. నేను అంటాడు, నువ్వు ఇలాగే ఉంటే నీ దీపస్తంభం తీసేస్తాను, నువ్వు ఇలాగే ఉంటే నా నోట ఉమ్మేస్తాను, నువ్వు ఇలాగే ఉంటే మాత్రం నాకు అసలుకి అసహ్యం వేసుకొస్తుంది. అదేంటి, ఉన్నాగా ఉన్నావు కాదు, మొదటి ప్రేమ, మొదటి క్రియలు, ఆత్మలో తీవ్రత అవి లేకపోతే ఆయనకి అసహ్యం. మతీసువార్త 12:30 మతీసువార్త 12:30 ఆయన మాట్లాడుతున్నాడు. 30 ఆయన మాట్లాడుతున్నాడు, నా పక్షమునున్నది వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టినవాడు. రెండు ఆయనతో కలిసి సమకూర్చే పనిలో ఉండాలి. ఆయనతో కలిసి సమకూర్చే పనిలో లేకపోతే ఆటోమేటిక్ గా చెదరగొట్టేవాడు. ఆయనతో ఉండి ఆయన అడుగుజాడలు నడవాలి. ఆయన అడుగుజాడలు నడవకపోతే ఆయన వాడవు కాదు, ఆయనకు విరోధి. నా పక్షమునుండిన వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చకపోతే చెదరగొట్టేవాడే. అంతే, మధ్యస్థం ఇంకేముండదు. అయితే ఆయన వాడు లేదా సాతానవాడు? సాతానవాడు. దీన్ని నిర్లక్ష్యం మనకు ఎలా కనబడుతుంది అంటే ఇర్రెగ్యులర్ గా ఉంటాం. రెగ్గ తీవ్రత అన్న మాట దగ్గర కంటిన్యూటీ, ప్రార్థనా జీవితం, వాక్య పఠనం, పరిచర్య, సంఘ జీవితం, కంటిన్యూటీ కంటిన్యూటీ. అలా కాకుండా ఇర్రెగ్యులర్ గా ఉన్నామంటే అర్థం ఏంటంటే తీవ్రత లేదు, నిర్లక్ష్యంగా ఉన్నాం, నిర్లక్ష్యంగా ఉన్నాం. ఆత్మలో తీవ్రత కలిగి ఉండటం అన్న మాట దగ్గర వాక్యం ఏం మాట్లాడుతుంది? గలతీయులకు రాసిన పత్రిక 6:9 గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6:9 చదివితే, 9 చదివితే, మనము మేలు చేయుటయందు విసుగక ఉందుము. చాలు అనుకోకూడదట, చేస్తూనే ఉండాలట, విసుగు చెందకూడదట. తర్వాత మాట, మనము అలయక మేలు చేసేమి తగిన కాలం అంటు పంటపోతుంది, అలసిపోవద్దు. అలయక, అలసిపోక, చాలు అనుకోక, విసుగు చెందక, చేస్తూనే ఉండాలి. 10 కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అందరికి మేలు చేద్దాం, సంఘ విషయంలో మేలు చేద్దాం, అలసిపోకుండా చేద్దాం, విసుగక చేద్దాం, అలయక చేద్దాం, అలయక చేద్దాం. హెబ్రీ పత్రిక 6:11 హెబ్రీ పత్రిక 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను ఆ స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ సంపూర్ణ ఒక నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. తుదమట్టుకు అగ్రాఫ్ మెయింట్ నవ్వాలి, పెరగాలి తప్ప తగ్గడానికి వీల్లేదు. 10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండు చేతను కంటిన్యూ చేయటం. 11 మందులు కాక ఎంత మాత్రం మందకొండితనంలోకి రావడానికి వీల్లేదు. హెబ్రీ పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముకుట మానక, గ్యాప్ ఇవ్వద్దు, ఇర్రెగ్యులర్ గా ఉండొద్దు, ఏమాత్రము స్లాగ్ గా ఉండొద్దు. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపిటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించుము. అక్కడ పుట్టినోళ్ళు రేపాలి, ఒకరినొకరు రేపాలి అని మాట్లాడుతున్నాడు. ఆత్మలో తీవ్రత ఉండాలి, పరిచర్లో తీవ్రత ఉండాలి. నులివెచ్చిన క్రైస్తవ్యం, నామకార్థ క్రైస్తవ్యం, ఎంతమాత్రం ప్రభువు మెచ్చడు. కావున పిల్లరా, ఈ రెండు విషయాల్లో ఎలా ఉన్నామో చెక్ చేసుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. కాబట్టి నాలుగు విషయాలు లేఖనాల వెలుగులోంచి మనం చూస్తా ఉన్నాం. 1, పర్సిక్యూషన్, శ్రమ మనల్ని వెనకడుగు వేయడానికి వీల్లేదు. శ్రమలు క్రైస్తవ్యానికి, హెల్దీ క్రిస్టియానిటీకి ఎప్పుడూ ఉంటాయి. శ్రమలు వెనకడుగు అడుగు వేసేవారుగా మనం ఉండకూడదు. 2, ఫాల్స్ టీచింగ్, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేసేవారుగా ఉండకూడదు. బైబిల్ చదవాలి, బెరయా క్రైస్తవుల వల్ల బైబిల్ పరిశోధించాలి. 3, వరల్డ్లీనెస్, లోక సంబంధమైన పోకడలు. ఒక ఆయన ఇట్లాగే నేను వాక్యం చెప్తున్నప్పుడు మెసేజ్ పెట్టాడు, బ్రదర్ మీతో మాట్లాడాను మెసేజ్. సరే అండి, మాట్లాడదు కానీ అయిపోయిన తర్వాత మెసేజ్ పెట్టాను, నెంబర్ తీసుకుందని ఏం మాట్లాడతాడని ఫోన్ చేశాను. బాగా చేస్తున్నారు పరిచర్య, చాలా బాగుంది పరిచర్య, నేను ఒక మంచి ఆఫర్ ఇస్తాను. ఏంది ఆఫర్? రియల్ ఎస్టేట్ ఆఫర్ అన్నమాట. మీకు కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి, గాడ్ బ్లెస్డ్ మై బిజినెస్ అంటున్నాడు. బైబిల్ చదివారా అని అడిగారు. బైబిల్ చదవకుండా మాట్లాడొద్దు. నా బైబిల్ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటం ఎంతో దుర్లభం అంటుంది. నా బైబిల్ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటుంది. నా బైబిల్ మితంగా జీవించమంటుంది. మీరు మోసంలో ఉన్నారు, మమ్మల్ని ఆ మోసంలోకి లాగొద్దు అని చెప్పాను. హోల్డింగ్నెస్ లోపం ఎంత బాగా ఆకర్షిస్తుందో. నాలుగవది నిర్లక్ష్యం. ఉన్నామా అంటే ఉన్నాం, పేరుకు మాత్రమే. ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎస్ఎఫ్జేలో పని లేకుండా ఖాళీగా ఉన్నవారు చాలా తక్కువ మంది. అందరికీ పని ఉంది, అందరు పరిచర్య చేస్తున్నారు. రోజు వచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఊరకనే కూర్చొని ప్రసంగాలు వినే పరిస్థితిలో నుంచి వినేం చేయాలి, ఇవన్నీ వినేం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మార్చుకోవాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేస్తున్నారు. 197 సంఘాలు కట్టబడ్డాయంటే నేను ఒక్కడిని పనిచేస్తే కదా, అందరూ పనిచేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ టార్గెట్లు పెట్టుకున్నారు, పరిగెడుతున్నారు, పనులు పెట్టుకుంటున్నారు, పరిచర్య చేస్తున్నారు, దిద్దుబాటు చేసుకుంటున్నారు, ఆన్లైన్ కోర్సులు చేస్తున్నారు, మిషన్ ట్రిప్లకు వస్తున్నారు. మిషన్ ట్రిప్లకి 400 మెంబర్స్ వచ్చారు. ఉద్యోగస్తులు 500 మంది ఎట్లా వస్తారు? 12 బ్యాచ్లు తీసుకెళ్ళాం. 400 మెంబర్స్ ట్రైనింగ్స్ ఆన్లైన్ ట్రైనింగ్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు, గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేశారు. 400 మెంబర్స్ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఈ సాయంత్రం మరలా కడప చిన్నపిల్ల సహవాసాన్ని కడతా ఉన్నాం. 8 చిన్నపిల్ల సహవాసాలు. రోజు పిల్లల్ని బలపరచాలి. రోజు పిల్లలకి ఎవరు చెప్తారు? రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మేం చేస్తాం, మేం చేస్తాం, మేం చేస్తాం. రాత్రి విజయవాడలో ఒక కృతజ్ఞత కూడుక జరిగింది. కృతజ్ఞత కూడుక, 4 కుటుంబ సభ్యులు, 4 ఎస్ఎఫ్జేలో వచ్చారు. 4లో ఒకడు బ్యాంక్ సహవాసాన్ని నడిపిస్తున్నాడు, ఒకడు ఐటీ సహవాసాన్ని నడిపిస్తున్నాడు, ఇతర అబ్బాయి తల్లి సేవలో వాడబడుతుంది, కోడలు సేవలో వాడబడుతుంది. 4 సేవ చేస్తున్నారు. సాధారణ విశ్వాసులుగా కూడా ఇందులోకి వచ్చి బాప్తిస్మాలు తీసుకొని ఇందులోకి వచ్చి బలపడి పనిచేయడం ప్రారంభించి పరిచర్య చేస్తున్నారు. ఆత్మలో తీవ్రత. ఏం పని చేయకుండా ఓర్న కూర్చుంటూ ఉంటే నిర్లక్ష్యంగా ఉంటాం, అలసత్వంగా ఉంటాం. అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యం కాదు, ఆత్మీయ జీవితం కాదు. కావున పిల్లరా, మండే క్రైస్తవులుగా, సజీవ క్రైస్తవులుగా, వెలిగించే క్రైస్తవులుగా, వెలుగును అందించే క్రైస్తవులుగా సంఘం ఉండాలి. లోకానికి మనమే ఉప్పు, లోకానికి మనమే వెలుగు. అట్లాంటి వారుగా మనం ఉండాలి. ప్రభు ఈ మాట మన వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.